വേണം ആത്മബന്ധം നേടാൻ. സാധനമല്ലാത്ത ശുദ്ധി കല മനസ്സിനെ കൂട്ടുന്നു കഥ. മനസ്സിന് എങ്ങനെ രാവിലെ നീ ദഗ്രഹം റോട്ടായത് വളരാ, നീ ബന്ധുവിൽ വളരാ, നീ സ്നേഹിച്ചത് വളരാ, നീ മനോടെ ഗ്രഹം രാവും. അർജുന ഒരു അഭ്യാസമോ രണ്ട് വൈരാഗ്യം, അഭ്യാസമല്ല വൈരാഗ്യമല്ല മനസ്സിന് നിഗ്രഹം വസ്തു. കാണി നീക്കൊന്ന ഗൗരവ വളരാ, നീക്കൊന്ന പൈസ വളരാ, മനോനിഗ്രഹം വളരാ. നീ വീട്ടുകാർ ഏം സാധനം ചെയ്തിട്ടുണ്ടോ? തന്നെ ടൈം വേസ്റ്റ് ചെയ്തുകൊണ്ടാണ് ഡബ്ബു വേസ്റ്റ് ചെയ്തുകൊണ്ടാണ്. నేను మన బీమారుల మీటింగ్లో చెప్తాను, డబ్బు పోతే సంపాదించుకోగలం, ఆరోగ్యం పోతే మళ్ళీ కొంచెం 10 రోజులు శ్రమ పడితే ఆరోగ్యం వస్తుంది, పోయిన ఆరోగ్యం కారణకరం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు అనుకుంటే మళ్ళీ 30 సంవత్సరం వస్తుంది మనకి రాదు. జరిగిపోయి నిన్నటి రోజే రాదు ఇవాళ, ఎప్పుడు 30 సంవత్సరం మాట ఏంటి? మన కాలాన్ని సద్వినియోగం చేయకపోతే భగవంతుని ఆధారపరిచినట్టు. ఇంకేంటి గీతలో చెప్పాడు ఇంద్రుతి యోగంలో, నేను కాలరూపంలో ఉన్నాను, జపం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నాం, అభివృద్ధి లేదంటారు. ఎంతో కొంత వైరాగ్యం ఉంటే మీరు చేసిన జపం, మీరు చేసిన ధ్యానం ఫలిస్తుంది. ఇంకా స్వయం వైరాగ్యం ఉంటే కదా, ఎంతో మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి లోపల ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, జపం చేస్తున్నారనుకోండి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి, అప్పుడు అది ఫలిస్తుంది. కృష్ణుడు చెప్పిన సూత్రం ఏంటంటే, నీ పని అయితే మీరు చేసుకోండి, నీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడదు. నీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. ఎవరి మీద ఆధారపడదు, మన పొట్ట కోసం ఇంకోటి మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలనుకుంటారు. నీ ఎవరి కాదు మీద ఆధారపడటం అంటే నీ దేహయాత్రకు లోటు లేకుండా మీరు చూసుకుని ఇతర మీద మీరు ఆధారపడకుండా. అమెరికాలో ఈ విషయం ఆశ్చర్యం, తండ్రికి 1000 కోట్లు ఆస్తి ఉంటుంది, ఆ 1000 కోట్లు ఆస్తి కొడుకు 1 రూపాయి కూడా ఆశించడం, ఇస్తే పుచ్చుకుంటాడు లేకపోతే. మరి వాళ్ళకి ఆ సంస్కృతి ఎలా వచ్చింది? కానీ ఎమ్మెల్యేలు కూడా అంతే, వాళ్ళు 1000 కోట్లు మనకెందుకు, మన బతుకు తెలుగు మనం చూసుకోవాలి కదా అనుకుంటాడు. వాడు ఇస్తే పుచ్చుకుంటాడు, ఇవ్వకపోతే పెద్ద పేచీలు కింద ఉంటాడు. వాడు వాడికి 1000 కోట్లు ఉంటాయి, ఇది ఆంధ్రప్రభ అమ్ముకుని బతుకుతూ ఉంటాడు కొడుకు. నా కొడుకు ఆంధ్రప్రభ అమ్ముకుంటున్నాడు ఏంటని వాడు అనుకోడు, వాడు కష్టం వాడికి తెలియాలనుకుంటాడు. ఆ కష్టం తెలియకపోతే వాడికి జీవితం ఉంటే ఏంటో తెలియదు, డబ్బు ఉందో తెలియదు వాడికి. అది రోడ్డు మీద సైకిల్ మీద పేపర్లు అమ్ముకుంటాడంటే తండ్రికి 1000 కోట్లు ఉన్నా ఏం అందరూ సంతోషిస్తాడు కదా, ఆ పని వాడు చేసుకుంటున్నాడు. మన ఇండియా వచ్చి పని బతుకు వస్తుంది. అంటే మీరు చేసుకునే పని విడిచిపెట్టద్దు. మీరు భగవంతుడు చెప్పేది ఏంటంటే మీరు ఎంతవరకు చేసుకోగలరో అంతవరకు మీరు పని విడిచిపెట్టద్దు. ఆ పని అయిపోయిన తర్వాత లోక విచారంలోకి మీరు వెళ్ళద్దు. పని అయిపోయిందనుకోండి మీరు చేసుకునే పని లోక విచారంలోకి వెళ్ళదు. ఆత్మ సమస్తం మనఃకృత్వ నా కించిదపి చెంత వెళ్తు. మీ ఇంటికాడ మీ పని అయిపోయింటే ప్రశాంతంగా చూడ కూర్చుని కూర్చుని మీ హృదయంలో అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు చెప్తుంది, ఇప్పుడు మీ శరీరం ఉందా నా శరీరం ఉంటే ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఏ కొన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మొసలు అయిపోతుంది, చచ్చిపో. కుటుంబ పరిస్థితిలో ఎప్పుడు ఒక లాగంలో 2 కోట్లు 100 కోట్లు వెళ్ళవచ్చు, 100 కోట్లు పోతాను 1 కోట్లు కావచ్చు. సమాజ పరిస్థితులు ఎప్పుడు ఒక లాగంలో, కుటుంబ పరిస్థితులు మారుతూ ఉంటాయి, సమాజ పరిస్థితులు మారుతూ ఉంటాయి, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. శరీరం చనిపోతే బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు. ఈ మార్పుల మధ్య మనం బతుకుతున్నాం. అర్జున ఎక్కడ చూసినా మార్పులు తప్పదు ప్రకృతి. ఇవాళ నీకు స్నేహితులుగా ఉన్నాడు ఉన్నప్పుడు రేపు ఈ రోజులు అవ్వచ్చు, రేపు ఈ రోజులుగా ఉన్నప్పుడు ఇవాళ స్నేహితులు అవ్వచ్చు. అది మనస్సే కదా, స్నేహం మనస్సే, విరోధం మనస్సే, రెండు నెలలు కాదు. బంధువుడికి ఆత్మబంధువుడికి తేడా ఏంటి అని, బంధువులంటే మన శారీరకంగా అనుబంధం ఉన్న వాళ్ళందరూ బంధువులు, శరీరం ఉన్నవాళ్ళకి బంధువులు, శరీరం లేని వాళ్ళకి బంధువులు ఏంటి? అయితే ఆత్మ బంధువులు ఏంటంటే బంధువులైనా అందరూ మన క్షేమాన్ని కావాలి. మనకు ఒక 200 మంది బంధువులు ఉండొచ్చు, అందరూ మన క్షేమాన్ని కోరరు. మన క్షేమాన్ని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళ ఆత్మ బంధువులు. మనకు బంధువులు ఏంటో ఒకరికొకరు నాశనం కోరుకుంటాం, అది మనం ప్రపంచంలో చూస్తున్నాం. తోడుకోవడంలో అసూలు వస్తాయి, అన్నదమ్ములలో అసూలు వస్తాయి, తల్లికి పిల్లల మధ్యన అసూలు వస్తాయి. ఇవంతా లోకం చూస్తున్నాం. అర్జునుడు ఈ నీ కులాల మధ్య మనం బతుకుతున్నాం. మరి ఎన్నాళ్ళు బతుకుతాం? నువ్వు నీ శరీరం చనిపోయిన తర్వాత నీ కొత్త శరీరం వస్తుందనుకో, వచ్చినా నీ సమస్యలు తప్ప ఇటువంటి సమస్యలు ఏవి వస్తామంటాయి. అంటే నువ్వు ఏం చేస్తామంటే, ఈ సమాజంలో మార్పులు, నీ కుటుంబంలో మార్పులు, ప్రభుత్వంలో వచ్చిన మార్పులు, ఈ వాతావరణంలో మార్పులు ఇలా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి మార్పుల మధ్య మార్పు లేని వస్తువు చావు లేని వస్తువు ఉంటుంది. దానికి మార్పు లేదు, చావు లేదు. అంటే నీ బట్ట ఏదో కట్టుకుని నీ తిండి ఏదో తిని నీ నేరలో ఉండి యాత్రగా నీ సాధనలో నువ్వు చేసుకుని నువ్వు తరించడానికి ప్రయత్నించు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పని చేసుకో, పని చేసుకుని పని లేనిపో ఏం చేస్తామంటే టైం పాడు చేయదు. నీ హృదయంలో మరణం లేని వస్తువు ఉంటుంది, నీ హృదయంలో పుట్టుక లేని వస్తువు ఉంటుంది, నీ హృదయంలో నిత్యము శాంతముతో జ్ఞానంతో కాంతితో చైతన్యంతో ఆనందంతో నిండిపోయిన వస్తువు ఉంటుంది హృదయంలో. అది మారదు. శరీరాలు మారిపోయినా, బంధువులు స్నేహితులు మారిపోయినా, పరిస్థితులన్నీ మారిపోయినా, ఆ మారని ధర్మాత్మ ఒకడు అవుతాడు ఉన్నాడు. అయ్యా ఈ పని దైనందిన జీవితంలో ఈ పని అయితే నువ్వు చేస్తుంటూ అవకాశం వచ్చినప్పుడు ప్రశాంతంగా నువ్వు నీ పద్ధతులు నువ్వు ఉండి ఆ నీ లోపం అటువంటి వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం నేర్చుకోవాలి. సమావేశాలన్నీ కాలక్షేపాన్ని పడిపోవచ్చు కదా. కాలక్షేపం అవ్వకపోతే మనం సినిమా వెళ్ళి కూర్చోవచ్చు కదా, లేకపోతే టీవీ చూడవచ్చు కదా. కానీ కాలక్షేపం సమావేశాలని మీరు అనుకోవచ్చు. అంటే ఎన్నో మార్పుల మధ్య మార్పు లేని వస్తువు, చావు లేని వస్తువు సదా ఉండే వస్తువు, సదా ఉండటమే కాదు శాంతిగా ఉండే వస్తువు. ఒకసారి చూడండి, మీ స్నేహాలు మారిపోతాయి, మీ బంధుత్వాలు మారిపోతాయి. ఎన్ని మారినా నీ హృదయంలో ఉన్న పరమాత్మ మారు. వాణి ఆ మారిన వస్తువుని, చదవలేని వస్తువుని, సత్యమైన వస్తువుని, నిత్యముగా ఉన్న వస్తువుని నువ్వు పట్టుకుంటే తరిస్తావు. ఈ భూమి మీదకి వచ్చిన పని నీకు పూర్తవుతుంది. మిగతాయన్నీ ఇంకా మాయా కల్పితం, ప్రపంచం అంతా కల్పితం. అంటే నీకు ఎంతవరకు నువ్వు పని చేసుకోవాలో, ఎంతవరకు నీ దేహయాత్ర నువ్వు చూసుకోవాలో అంతవరకు చూసుకో. ఈ వస్తువులు మనుషులు నిజమనుకుంటున్నాయమ్మా, ఈ వస్తువులతో మనుషులతో సంబంధాలు కూడా నీకు తెగిపోతాయి, చెడిపోతాయి. ఇప్పుడు మనకు ఏదైనా స్నేహితులు ఉన్నారనుకోండి, మనం బతుకు కూడా స్నేహం చెడిపోవచ్చు, ఒకరి స్నేహంగా ఉంటే మనం చచ్చిపోవచ్చు. ఈ వస్తువులతో అనుబంధాలు, ఈ స్నేహితులతో అనుబంధాలు, ఈ బంధువులతో అనుబంధాలు అని నిజం కాదు, స్వప్నం. అంటే నీ హృదయంలో ఉన్న వస్తువుని నువ్వు తెలుసుకోవాలంటే నీ మనసును చల్లగా ఉంచుకో. ఎవరు అలా ఉంటున్నారో నువ్వు అలా ఉండకో. భగవంతుడు ఎలా ఉండమని చెప్పాడో అలా ఉండటం నేర్చుకో. రోగం తగ్గిపోయిన తర్వాత మనం ఒక్కలాగే ప్రయాణం చేయాలని మనకు కూడా ఎవరు రారు. శ్మశానం దాకా కూడా రారు. మన ఇంట్లో వాళ్ళనే ఇష్టం లేకుండా శవం శ్మశానాన్ని తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళడం చచ్చిపోయిన వాళ్ళకి నష్టం ఏంటి? ఒక 4 గంటల ఆ శవం వాసన వచ్చేస్తాం, ఆ వాసన భరించలేకైనా అది శ్మశానాన్ని తీసుకెళ్తాం. నువ్వు మధ్యన తండ్రికి ఇప్పుడు కొడుక్కి పేచి వచ్చి నువ్వు చచ్చిపోయినా కానీ ఈ శవం దగ్గరికి రాను నాకు కొడుకు, అదే ఇంకా పొలాల కాడ పేచి వచ్చి ఆ తండ్రి అన్నాడు నువ్వు నా దగ్గర రావచ్చు, ఎవరికి వాసన వస్తే ఆడ తీసుకెళ్ళి శ్మశానంలో పడవచ్చు. వాసన శవం వాసన ఎవరు భరించగలరు? ఎవరు పడకపోతే మున్సిపాలిటీ కూడా ఉన్నారు. అంటే ఈ హృదయంలో ఉన్న వస్తువుని మనం తెలుసుకోవాలంటే కేవలం ఒక కబుర్తో చెప్తారు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, నీకు గౌరవం ఉండొచ్చు, అని నిజం అనుకోకు. నీ మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి రెండు తక్కువ నీ జీవితంలో అలవాటు చేసుకోవడం, మొదటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అంటే వైరాగ్యం అనే నీ మనస్సును బాగా నియమించుకుంటావు. అయితే ఆ వస్తువు మొదలలో ఉన్న సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని, చావులేని వస్తువుని, ఆ బ్రహ్మమును ప్రజ్ఞం చేసుకోవడానికి నీకు సహృదయం ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. నీకు మంచి గుణాలు లేవనుకో, నీకు మంచి బుద్ధి లేదనుకో, సహృదయం లేదనుకో, ఆ వస్తువు నీ హృదయంలో ఉన్నా అది నీ సొంతం అవ్వదు, అది నీ చేతికి అనవదు. జుగురపాలంలో నేను మాట్లాడిన తర్వాత వార్త దగ్గర వచ్చి మీరు వీళ్ళందరికీ బోధిస్తున్నారు కదా, దీని ప్రయోజనం ఏంటని అడిగారు. ప్రయోజనం ఏంటి, రాపణ ఏదో ఉందని చెబుతున్నాడు భగవంతుడు, ఆ ఉన్నది ఏదో అందుకున్నామో ఈ మాటలు చెప్తాను చెబుతున్నాను, అంతకంటే ప్రయోజనం ఏముంది. అంటే మీ ధ్యానమైనా జ్ఞానమైనా ఆ వస్తువుని తెలుసుకోవడానికి, మహాత్ములతోటి సహవాసం చేసిన, గురువుని ఆశ్రయించిన, సాధన చేసిన ఆ చావులేని వస్తువుని తెలుసుకోవడం కోసం, అది తప్పించి మిగతా అన్ని స్వప్నంతో సమానం. ఒకవేళ మీకు బాగా చదువు ఉందనుకోండి, అది స్వప్నంతో సమానం. ఇంకేమైనా 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, అది స్వప్నంతో సమానం. ఆ సత్య వస్తువు తప్పించి మిగతా అన్ని స్వప్నంతో సమానం. ఇంకా మీరు కంగారు పడకుండా పరిస్థితి ఒకసారి మనకు అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. ఉద్యోగపడకుండా కొంతమంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోతారు, అనుకూలంగా ఉన్నప్పుడు పొంగిపోతారు. మీకు అలా అయితే జ్ఞానం రా, మనస్సు యొక్క బ్యాలెన్స్ తప్పుతుంది. మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీరు ఉద్యోగపడకుండా మీ మనసును సమానంగా ఉంచుకుని నిరంతరంగా మీ హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నిరంతరం దాన్ని ధ్యానిస్తూ, స్మరిస్తూ, జపిస్తూ, దాన్ని తెలుసుకోవడం కోసం జీవిస్తూ నువ్వు కలక్షరించు. అది ఉందో లేదని సందేహపడరు. నిజంగా లేదనుకోండి, భగవంతుడు ఎలా చెప్పింది కూడా మీ హృదయంలో నేను ఉన్నాడు కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు మన హృదయంలో లేదనుకోండి, అని చెప్పేప్పుడు గోచరం మీ హృదయంలో నేను లేదు. మామూలుగా పెద్ద మనుషులు, కొంచెం మామూలు పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పండి, భగవంతుడు అబద్ధించి చెప్తాడు. మన హృదయంలో దేవుడు లేదనుకోండి, నేను చెప్తాను మీ హృదయంలో నేను లేదు అని చెప్పాడు. ఉన్నాడు కాబట్టి ఉన్నాను అని చెబుతున్నాడు. నమ్మించే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. ఈ చుట్టుసుఖాలు కూడా ఎందుకు వస్తాయంటే, కొంతమంది సుఖం వచ్చినప్పుడు పొంగిపోతారు, కష్టం వచ్చినప్పుడు పొంగిపోతారు. ఈ కష్ట సుఖాలు వచ్చినప్పుడు మీరు సమానంగా ఉంటున్నారో లేదో చూడటానికి భగవంతుడు పరీక్ష పెడతా ఉంటాడు. ఎంతవరకు మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? మనస్తత్వం మనస్తత్వం అంటే నీ లోపల ఉన్న వస్తువుని గట్టిగా పట్టుకో. ఎలా పట్టుకోగల వస్తువుని ఎక్కడ చిల్లర విషయాల్లోకి నీ మనసు చిందిపోకుండా చూసుకుంది. డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న వస్తువుని పట్టుకోవడానికి ప్రయత్నించు. ఒక రుచి చూస్తే నీకే తెలుస్తుంది, కొంత అభ్యాసం చేస్తే. అంతేకాని ఆత్మసంస్థం మనకృత్వ నాకేంటి చెప్పి చెంతే ప్రతిహాతి ఎవరి కామాన్ సర్వాన్ పార్థ మనోగత అర్జున. ఈ శతప్రజ్ఞ లక్షణాల్లో మొదటి శ్లోకం శతప్రజ్ఞుడు. శతప్రజ్ఞుడు అంటే స్థిరమైన బుద్ధి గలవాడు. కొంతమంది ఉదయం ఒక రకంగా ఉంటారు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటారు, సాయంత్రం ఒక రకంగా ఉంటారు. నేను 10 అవతారాలు ఇచ్చాడు కానీ మీరు రోజుకు 10 అవతారాలు ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు ఏం చేయాలంటే అర్జున మనోకల్పితమై నీ మనస్సులో ఉన్న సంకల్పం మనకు పనికొచ్చి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. ఎరుచుకుని పనికిరాని సంకల్పాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అది నాకు ఉపయోగపడవు, నీకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, మనకి సహజమైన భక్తి కలగటానికి ఉపయోగపడవు. నాకు ఎంతో కొంత భక్తి ఉంది, భక్తి లేకపోతే మీరందరూ ఇక్కడికి ఎందుకు వస్తారు? కానీ మన భక్తి ఇంకా సహజం అవ్వడం, హెచ్చుతగ్గులు ఉన్నాయి భక్తులు. మన భక్తి కంటే సహజమైతే ఆ లోపల ఉన్న సహజ వస్తువు మనం పెరుగుతుంది. లోపల ఉన్న వస్తువు సహజంగా ఉంది కానీ అసహజంగా లేదు. చూడండి, మీకందరికీ భక్తి ఉంది, హెచ్చు తగ్గులు లేకుండా భక్తులు సమానంగా ఉంటాను అనేది సమానంగా లేదని మీకు తెలుస్తాను. ఆ భక్తి మీరు ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి భగవంతుని పాదాలను ఆశ్రయించి మీరు కృషి చేస్తుంటే ఆ ఉన్న భక్తి సహజమవుతుంది. అంటే నీవు మనసులో నీవు ఉపయోగపడేటువంటి కోరికలు తలంపులు సంకల్పాలను విడిచిపెట్టి కొంతమందికి ఉపయోగం లేని భావాలు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు ఆ భావాలే బంధిస్తాయన్న సంగతి పాపం మనిషికి. దీనికి ఉపయోగం లేకుండా వచ్చే భావం నీ భావాలే నేను బంధిస్తాయి. ఎవరు ఇతరులు వచ్చి నేను బంధిస్తారని అనుకోవచ్చు. ఇతరులు వచ్చి నేను బంధిస్తాను నువ్వు పారిపోవచ్చు, కానీ నేను నీకు వచ్చే భావాల నుంచి నేను ఎక్కడికి పారిపోతాం? మనిషిని బంధించే భావాలే తలంపులే సంకల్పాలు. అంటే ఈ మనస్సులో ఉదయించే సంకల్పాలు అనేది ఎవరైతే సమూలంగా వేరుతో సహా బయటకు రాగుతున్నాడో వారి మనస్సు వస్తువుల మీదకి పరిగెత్తదు, వ్యక్తుల మీదకి పరిగెత్తదు, పంచభూతాల మీదకి పరిగెత్తదు. ఆత్మాభిముఖంగా సత్యాభిముఖంగా ఆ ప్రయాణం చేసి అమృతత్వంలో ఐక్యమవుతుంది. మీ మనసుకు దాహినకుండా ప్రయాణం చేస్తుంది. ఆలోచిస్తే వ్యక్తుల గురించి ఆలోచిస్తాను, లేకపోతే వస్తువుల గురించి ఆలోచిస్తాను, కానీ నా మనస్సు ఆత్మవైపు ఇంకా ముఖం తిప్పలేదు. ఆత్మవైపు ప్రయాణం చేయటం లేదు. ఆత్మవైపుకి ప్రయాణం చేసి ఆత్మలో నా సుఖాన్ని శాంతిని ఇంకా జుట్టుకోవటం లేదు. అంటే నీ శాంతికి, నీ సుఖానికి, నీ ఆనందానికి దాహ్యమైన వస్తువుల మీద ఆధారపడకుండా కేవలము నీ హృదయం మీద నువ్వు ఆధారపడకుండా ఉంటే నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది, నీ బుద్ధి కుదురుగా ఉంటుంది, నీ బుద్ధి నిర్మలంగా ఉంటుంది, నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆ రోజు కాదు నీ బుద్ధి అడిగిపోయి ఆత్మాకారం క్షీణిస్తుంది. అయితే నీ బుద్ధి కనుక స్థిరపడకపోతే, నీ బుద్ధిలో కనుక ఏమీ లేకపోతే, నీ బుద్ధి సమానంగా లేకపోతే, మీకు 1000 కోట్లు ఉన్నామంటే 2000 కోట్లు ఉన్నామంటే కుదిరిలేదనుకోండి, మీకు 1000 కోట్లు బతుందనుకోండి, మీరు చనిపోయిన తర్వాత మీకు కూడా మీకు కుదిరిలేని బుద్ధి వస్తుందని 1000 కోట్ల రూపాయలు 1 రూపాయి రాదు బాగా జ్ఞాపకం. మీకు 1000 కోట్ల రూపాయలు 1 రూపాయి ఉన్నాయనుకోండి, వేరే వాడు బుద్ధి కుదిరిగా లేదు, వాడు బుద్ధి శాంతిగా లేదనుకోండి. వాడు చనిపోయినప్పుడు కొన్ని 1000 కోట్లలో కొంత డబ్బు ఏదైనా పర్లేదు కూడా, 1000 కోట్ల రూపాయలు ఎవరో ఆడి బుద్ధిలో ఉన్న అశాంతి, ఆడి బుద్ధిలో ఉన్న కుట్రలు, ఆడి బుద్ధిలో ఉన్న దోషాలు, ఆడి చచ్చిపోయి ఎక్కడికైతే కూడా ఆత్మ సంస్థం మనకృత్వాలు నాకు నీకు ఒక చెప్తే అంటే నీకు ఆత్మాభిముఖంగా ప్రయాణం చేసిన ఆత్మ కావాలయ్యా. ఆత్మాభిముఖంగా ప్రయాణం చేసి ఆత్మ కావాలంటే అర్థం ఏంటంటే ఆ మనస్సు నీకు కావాలి. కాబట్టి నీ మనస్సు రెడీ అయితే, ప్రిపేర్ అయితే నువ్వు చిత్తబుద్ధుడు అవుతావు, జ్ఞానం అవుతావు, గుణాతీతుడు అవుతావు, బుద్ధిమంతుడు అవుతావు. భగవంతుని నిన్ను శాంతితో జ్ఞానంతో అలంకరిస్తాడు. మీరు ఏమైనా కష్టపడుతున్నా మీరు కన్నా పడతాను, ఏమో సుఖాలు అనుభవిస్తే మీరు గర్వం తెచ్చుకో, అది అసత్యమే, ఇది అసత్యం. అంటే పుస్తకాలు చదివి నేర్చుకోవాలంటే మీకు సంసారంలో వచ్చే అనుభవాలు కానీ మీరు ఎక్కువ నేర్చుకుంటారు. మీతో అనేక సంఘటన జరుగుతూ ఉంటాయి, అనేక కష్ట సమస్యలు. మీరు పుస్తకాలు చదివి నేర్చుకున్న దానికంటే ఇంటికారండి సంగతులు బట్టి మీరు ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. భగవంతుడు చెప్పిన మాటలో మనం ఇంకే సరే మనం ఏమనుకోండి, భగవంతుడు ఉన్నట్లయి వినే పరిస్థితిని కల్పింపజేసి మొట్టికాయలు మొట్టి అతను వినిపింపజేస్తాడు వాళ్ళని దూరంలో. ఇప్పుడు పిల్లలను బయలుకి వెళ్ళమంటాం, అది అన్నం పెడతాం, బట్టలు దొరుకుతాం, బయలుకి వెళ్ళమంటాం. అంటే వాడు సంతోషంగా ఎక్కి సరే సరే నేను వెళ్ళమన్నా అంటాడు. నేను దాన్ని తెలియజేస్తాను, ఏదైనా కొనుక్కోర బాబా 1 రూపాయి 2 రూపాయలు చేతిలో పెడతాను. అప్పుడు కూడా నేను వేయగలమంటాడు. అవి ఏం చేస్తాడు అని పట్టుకుని బాధ సార్, భగవంతుడు కూడా మనం చేసి నువ్వు సహజంగా నేర్చుకుంటావు నేర్చుకోవాలి, లేకపోతే నీకు ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే చెప్పి సత్యాన్ని విడవకుండా పట్టుకో. నువ్వు చేసే ధ్యానం, నువ్వు చేసే విచారం, నువ్వు చేసే సత్పురుష సహవాసం, ఓహో ఇది సత్యం, ఇది సత్యం కాదు అని చూడకి స్పష్టంగా నేను తెలుస్తూ ఉంటాను. ఇది బత్తాకాయ, ఇది నారింగకాయ, ఇది కమలాకాయ అని ఆ కాయలు నీకు ఎంత స్పష్టంగా తెలుస్తున్నాయో, నీ కొంత ధ్యానం చేస్తే, కొంత విచారణ కనుక మీరు చేస్తే, కొంత సత్పురుషులతోటి మహాత్ములతోటి మహర్షులతోటి సహవాసం చేస్తే, ఓహో ఇది మోహం, అలాగా ఇది మోక్షం, ఇది శాంతి, ఇది అశాంతి, ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం, ఆ రెండు భేదం నీకు తెలుస్తుంది. ఎప్పుడూ నీ విచారణ చేస్తే, ధ్యానం చేస్తే, జపం చేస్తే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయిస్తాను. అంటే నిజంలో ఉండటం నువ్వు నేర్చుకుంటే ఆ నిజం నీకు తెలుస్తుంది. నిజంలో ఉండటం, సత్యంలో ఉండటం నేర్చుకోకపోతే అది నీకు తెలియదు. ఆత్మ నిష్ట వల్ల, ఆత్మ విచారణ వల్ల, ఆ విద్యం వల్ల ఆత్మ తెలియదు. మనం చచ్చిపోతే, ఇలా చచ్చిపోతే రేపు అందరూ మర్చిపోతారు. గౌతమ బుద్ధుడు చనిపోయి 2500 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఆయన అస్థితులు ఒక కలశంలో దాచి పెట్టించు. ఎక్కడో మన పాట్నాలో అస్థితులు ఉంటే ఆ బుద్ధగారు చాలా మంది చూస్తాను చూడాలంటే గవర్నమెంట్ పోలీసు బందోబస్తు ఇచ్చి ఆ అస్థితుల్ని, అస్థితులు ఉన్న కలశంని పాట్నా నుంచి మన బుద్ధగారు తీసుకొచ్చాం. ఎంతకాలం అయింది? 2500 సంవత్సరాలు. ఆయనకి మనకి జాగరణి భక్తులైన జాగరే, అంటే మానవ జాతి మీద దానికి ప్రేమ ఉంది, మనకి ప్రేమ అంతకాల జాగా ఏమిటో. అంటే నువ్వు ఆత్మనిష్టను నేర్చుకో, ఆత్మనిష్టను నువ్వు అలవాటు చేసుకో. ఏ విషయాలతో నీ మనసును బాధ పెడుతున్నారు, ఆ విషయాల నుంచి నువ్వు బయటకు రావాలంటే, లేకపోతే ఆ విషయాలు నేను ఉంచుకుంటానంటే, అవతార పురుషులు ఎవరు అవతారం అంటాను, లేకపోతే గురువుని కానీ, లేకపోతే నీ గురువులు మన ఆత్మ కానీ నువ్వు ధ్యానం చేసుకోవడం నేర్చుకుంటే, ఆ ప్రీతిగా ఆ ప్రేమగా ఆ వస్తువుని అలా పట్టుకుని ఉంటే, నీ బాధపడే విషయాలన్నీ కూడా వాటించడం రాలిపోతాయి. మీ ఇంట్లో ఏదైనా దుమ్ము ఉందనుకోండి, సగం దుమ్ము తీసేసి సగం దుమ్ము అట్టి పెట్టుకున్నారని గదులనే శుభ్రత రా. అంటే మీ మనస్సులో గురించే సంకల్పాన్ని జగాతి ప్రతిఘాతి వేరుతో సహా, ఆ సంకల్పాన్ని వేరుతో సహా నువ్వు తొలగించినప్పుడు అర్జున నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు. అంటే అది నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంతవరకు నీకు బుద్ధి స్థిరంగా ఉండదు. బుద్ధి స్థిరంగా ఉంటే సదృష్టం ఆఫీసులు ఎందుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది? నీ మనసులో నేర్చే సంకల్పాలు పూర్తిగా నశించినప్పుడు నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది. కానీ అప్పటివరకు నీ బుద్ధికి స్థిరత్వం రాదు, శాంతి రాదు, నిలకడ రాదు, నీకు దర్బంధం రాదు. అభ్యాస వైరాగ్యం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది, కానీ చదువు వల్ల డబ్బు వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుందని భగవంతుడు 700 శ్లోకాలు ఎక్కడ చెప్పలేదు. అలాగే భగవంతుని ప్రార్థించి భగవంతు అని భక్తి కలిగి అక్షరాలు రాని వాళ్ళు కూడా తరించిన వాళ్ళన్నారు. రామకృష్ణ పరమహంస గారు తెలుసులు అని అనేవారు కాదు, తెలుసుని క్యాన్సర్ అనేవారు. ఆ క్యాన్సర్ ఎలా కావాలి అనేవారు, అంటే తెలుసులు అని కూడా అనలేకపోయారు, క్యాన్సర్ అనేవారు. ఆయన ఎలా తరించాడు, ఎలా తరించాడు అంటే ఈశ్వరుడు పట్ల ఆపుకోలేని ప్రేమ. అంటే నది సముద్రంలో కూడా ప్రవహిస్తుందో, ఇది రాత్రి ఇది పగలని తెలియకుండా తదేక ధ్యాస, తదేక నిష్ట. వాడు ఏమి కట్టుకుంటున్నాడో ఏమి తింటున్నాడో తెలియని పరిస్థితి. ఆయనకు స్వచ్ఛమైన ధనం లేకపోయినా ఆయన చేసిన సాధన వల్ల తరించాడు. ఎవరిలాగా ఉండకు, శుభ్రం ఎలాగుంది, పుల్లం ఎలాగుంది, ఎల్లం ఎలాగుంది, తాలపూర్లో వారు ఎలా ఉన్నారు, భీమవరంలో వీరు ఎలా ఉన్నారు, మెడ్రాసులో వారు ఎలా ఉన్నారు, హైదరాబాద్లో వీరు ఎలా ఉన్నారు, అలా ఉండకు. భగవంతుడు నీకు చెప్పాడు అలా ఉండటం నేర్చుకో అర్జున, నీ పద్ధతిలో నువ్వు ఉండు. ఏ ప్రక్రియ ప్రకారం నువ్వు సాధన చేస్తే నీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుందో అది నువ్వు చూసుకో. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? ఆ తిండి నీ శరీరానికి పడకుండా లేదో చూసుకుంటున్నావు, కానీ ఉత్తర్లో తింటున్నారని నువ్వు తినవు. అదే సందర్భంలో ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నావో, నీకు ఏ మార్గం ఇష్టంగా ఉందో, ఏ మార్గం ప్రీతిగా ఉందో అందులో ప్రయాణం చేయగానే ఇతరులు ఎవరో చేస్తున్నారని నువ్వు చెయ్యొద్దు. కొంతమంది అనుకోవచ్చు మనం ఎలా ఉంటే బాగుండాలి, అది వద్దు ఇది వద్దు, భగవంతుడు ఎలా చూస్తే అలా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ మనసుని ఆత్మలో స్థిరపరచు. అంటే పంచదారులు మనం క్షేమ నేస్తే క్షేమ పంచదారుని ఎలా కలిసి పెట్టుకుంటుందో మీ మనసుని హృదయాన్ని ఎలా కలిసి పెట్టుకుందాం. పంచదారులు క్షేమ నేస్తాం అనుకోండి, నువ్వు వచ్చే పంచదారు పిలిస్తే వస్తుందండి. అంత ప్రీతిగా పంచదారులో చేయడం ఎలా ఉంటుందో అంత ప్రీతిగా నువ్వు ఆత్మలో ఉండగలిగితే బాకీ విషయాన్ని నాకు అంటే కదలపడదు. ఆ ఉండని ఇష్టంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. ఎవరో గౌరవిస్తారని, అయితే గడియారం చూసుకుంటే ఇన్ని గంటలు ఉంటే సరిపోతున్నాని అలా యాంత్రికంగా ఉండకూడదు. ఏ పద్ధతిలో నువ్వు ప్రవర్తిస్తే నీ మనస్సు హృదయంలో నిలబడుతుందో, హృదయంలో ఉంటుందో, హృదయంలో ముడుగుతుందో, ఆ పద్ధతిగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో. అనుకరణ వద్దు. ఎవరో ఏదో చేశారని అలా మీరు చెయ్యాలని మీరు అనుకోవచ్చు. ఎవరైతే ఎంజిన్ తాగారనుకోండి, మీరు అందరూ తాగుతారేంటే అది ఎవరో ఏదో చేశారని మీరు చెయ్యొద్దు. మీ భగవంతుడు వాక్యానికి అనుగుణంగా జీవించటం నేర్చుకోండి. ఆయన అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు. చేతిలో ఉన్న వస్తువు నోటిలో పెట్టుకోవడం ఎంత తేలికో, అనుగ్రహానికి పాత్రలైన వాడు మోక్షాన్ని పొందటం అంత తేలిక. అనుగ్రహాన్ని సంపాదించడం కష్టం, కానీ ఆత్మజ్ఞానం అత్యంత సులభంగా వస్తుంది. భూమి చేతిలో పడుకున్నప్పుడు బలాలు వస్తువు కొనుక్కోవడం తేలిక. అలాగే ఈశ్వరుడి దానికి మనకు పాత్రలు అయినప్పుడు మనకు మోక్షం రావటం కూడా అత్యంత సులభంగా వస్తుంది. అంటే మీ తలంపుల్లోంచి, మీ భావముల్లోంచి, మీ సంకల్పముల్లోంచి, మీకు ఉపయోగపడని విషయాల్లోంచి నువ్వు వేరు పడితే ఎప్పటికైతే అప్పుడు మీ మనస్సు ఆత్మలో ఉంటుంది, కానీ దగ్గర ఆత్మలో ఉండదు. ఇలా అర్థం చేసుకోండి. ఏ విషయాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ తలంపులైతే ఇబ్బంది పడుతున్నాయో, ఏ భావములు అయితే నీకు చిరాకు పెడుతున్నాయో, వాటిల్లోంచి నువ్వు లేని పడినప్పుడు నీ మనసు ఎంతో స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా అరుణాచలంలో ఉంటారు. కాశీలు రాకూడదా, రామేశ్వరులు రాకూడదా, భారీలు రాకూడదా, కేదారులు రాకూడదా, నువ్వు ఎప్పుడు చూసినా అరుణాచలమే అని అడిగారు. అయితే మరో అన్నారు, అసలు రామేశ్వరం ఎప్పుడు తాగుతారు? మంచినీళ్ళు కావాలని తలంపు వచ్చినప్పుడు తాగుతారు. ఆ తలంపు లేనప్పుడు నీకు అసలు మంచినీళ్ళు కూడా ఉండదు. అలాగే కాశీ వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలని తలంపు వస్తే వెళ్ళటం. ఆ తలంపు లేనప్పుడు కాశీ ఏంటి రామేశ్వరం అనే తలంపు. అలాగే మిమ్మల్ని వెళ్ళొద్దని కాదు, అని ఏ స్థాయిలో ఉన్నాడో సూచించడం కోసం నీకు చెబుతున్నా. ఆ స్థాయిని మన చేత కూడా అందిపుచ్చుకోవడానికి, అంత ఎత్తు మనం ఎదగటానికి ఆయన కన్నా సహకారాలు అందుతూనే ఉంటాయి. నిజంగా ఏ గురువు అయినా, అవతార పురుషుడైనా, వాళ్ళు అనుగ్రహించడానికి వచ్చారు, కానీ శపించడానికి ఆత్మవైపు మనసు ప్రయాణం చేస్తాంటే దాని తారు సుఖం భవిష్యత్తులో నీకు దుఃఖం తీసుకురాదు. కానీ బాహ్య విషయాల్లోంచి తీసుకునే సుఖం అంతా కూడా రాబోయే జనంలో నీకు అందరికీ దుఃఖం కింద మారుతుంది. నీకు ప్రస్తుతం ఎవరికీ దుఃఖం లేదనుకోండి, దుఃఖం రాదనుకోవద్దు, వాయిదా పడుతుంది. లోపలన అవిద్య, లోపలన అజ్ఞానం, లోపలన అహంభావన, లోపలన నిర్జీభావన, లోపలన కర్తృత్వ భావన నశించే వరకు ప్రతి జన్మలో కూడా ఏదో రోజు మన దుఃఖం వెంటాడుతుంది. నాకు ఎంతో కొంత విద్య ఉందనుకోండి అనుకోండి, నాకు తపస్సు లేదనుకోండి, నేను చెప్పినా ఆ మాటలు నీకేం ఉపయోగపడవు. మానవుడికి విద్య ఎంత ముఖ్యమో తపస్సు కూడా అంతే ముఖ్యం. తపస్సు లేకుండా విద్య ఉందని బోధించిన దాని ప్రభావం ఎవరి మీద పడదు. క్షీరాన్ని నోట్లో పోసుకున్నప్పుడు, పాయసం నోట్లో పోసుకున్నప్పుడు మీకు ఆశ ఎలాగైతే సంతోషంగానో లేకపోతే సుఖంగా ఉన్నట్టుందో, అంతకంటే ఎక్కువ మీరు ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల ఆ క్షీరాన్ని నోట్లో పోసుకున్న దానికంటే ఎక్కువ సుఖము, ఎక్కువ శాంతి మీకు అందుతుంది. ఎక్కడో ఆత్మజ్ఞానం, ఆ పరలోకం అక్కడ దాకా మీరు వెళ్ళిపోవద్దు. ఆత్మ సుఖం మీకు అందుతున్నప్పుడు ఆ బాహ్య సుఖాల కంటే ఈ సుఖమే బాగుంది అని స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అంటే మీరు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆత్మలో సుఖము లేదు, చైతన్యములో సుఖము లేదు, దుఃఖము లేదు. చైతన్యములో ఆనందమే ఉండదు, ఒకటే ఆనందం, ఒకటే శాంతి, దాని స్వరూపమే శాంతి. కానీ అశాంతి మీరు అనుకునే సుఖ దుఃఖాలు, మీకు వచ్చే అసూయలు, మీకు వచ్చే కష్ట సుఖాలు, ఇవన్నీ మీ మనసులోనే కానీ మీ హృదయంలో ఉన్న చైతన్యంలో ఏమీ లేదు. ఇవన్నీ మనస్సు కూడా, అంటే మనస్సు కనుక అణిగిపోతే ఈ దుఃఖాలు అణిగిపోతాయి, ఈ సుఖాలు అణిగిపోతాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి పెంట మీద కూర్చోబెట్టిన సింహాసనం మీద కూర్చున్నట్టు ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే ఆత్మశాంతి మీకు కలిగిందో, మన కోరిక లేదా పెంట మీద కూర్చోబెడతారనుకుండా, పెంట మీద కూర్చున్నప్పుడు కూడా మహారాజులా ఉంటాం మనం. ఇంకేత ఆ లోపల అందుతున్నట్టంటే ఓట ఆత్మశాంతి దొరకదు. వాడు సింహాసనం మీద కూర్చున్నా పెంట మీద కూర్చున్నట్టే ఉంటుంది వాడు. ఆత్మశాంతి దొరికిన వాడికి పెంట మీద కూర్చున్నా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. అంటే భగవంతు ఇక్కడ చెప్పే పాయింట్ అంటే ఈ పొలం ఎలా ఉంటే బాగుండని నేను అనుకుంటాను, ఈ పొలం ఎలా ఉంటే బాగుండని మీరు అనుకుంటారు, ఈ పొలం ఎలా ఉంటే బాగుండని రామచంద్రరావు గారు అనుకుంటారు. ఎందుక పొలం ఎలా ఉండాలి చెప్పండి. అంటే నీ గొడవ నీ వద్దు అయ్యా, భగవంతుడు ఎలా ఉండమని చెప్తాడో అలా జీవించడానికి ప్రయత్నించు, అలా ఉండటానికి ప్రయత్నించు. మన సహజావస్థ ఆనందమే, మన అందరం ఆనందంలో ఉండదు, మన అందరం ఎక్కడున్నాం ఆనందంలోనే ఉన్నామయ్యా, మనందరము ఆనందంలోనే ఉన్నాం. అయితే ఆనందం ఎందుకు జరిగటం లేదు? జ్ఞానము లేదు, విచారణ లేదు, జపము లేదు, వివేకము లేదు, విచక్షణ లేదు, ఇవన్నీ లేకపోవటం వల్ల మన హృదయంలో ఆనందం ఉన్నా మనకు తెలియటం లేదు. గురువు నీకు ప్రత్యేకమైన ఆనందాన్ని తెచ్చేవాడు, నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని చేతికి అందేలాగా చేస్తాడు వాడు గురువు, నీకు నీకే ఇస్తాడు. ఇప్పుడు నీ హృదయంలో ఆనందం ఉంది, ఆ ఆనందం నీకు తెలియటం లేదు. అంటే నీ మనస్సు ఏం చేస్తాను, బాహ్య విషయాల మీదకి, బాహ్య వ్యక్తుల మీదకి, బాహ్య సంఘటన మీదకి పరిగెత్తి పెడతాను. నీ హృదయంలో ఉన్న ఆనందం నీ మనసుకు తెలిసిందనుకో, బాహ్యంలో వెళ్ళే గొడవలు ఆగిపోతాయి దానికి. అప్పుడు నీ మనస్సు కుదిరిపడుతుంది, నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు, స్థిరబుద్ధి గలవాడు అవుతావు, నిశ్చలమైన బుద్ధి గలవాడు అవుతావు, నిర్మలమైన బుద్ధి గలవాడు అవుతావు. నీ బుద్ధి మోహ కళయంలోంచి వేరుపడుతుంది. ఆ మోహ కళయంలోంచి వేరుపడ్డప్పుడు కదా నీకు నీకేది సత్యమో ఏది అసత్యమో నీకు తెలిసేది. రాని మోహంలోంచి బయటికి రా, బయటికి వచ్చిన తర్వాత కదా ఇది సత్యం ఇది అసత్యం అధ్యాయం నీకు తెలిసే. ఇది అమృతత్వం, ఇది రాక్షసత్వం, ఇది రాక్షసత్వం, ఇది అమృతతత్వం అనే ధ్యానం తెలిసేది ఎప్పుడు? నువ్వు ప్రకృతి గుణాల నుంచి బయటపడ్డప్పుడు కదా, జీవలక్షణాల నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు కదా. అదే ఉపనిషత్తు చెప్తుంది, జీవుడికి అహంభావన పోతే దేవుడు అయిపోతాడు, దేవుడికి అహంభావన వస్తే జీవుడు అయిపోతాడు. జీవుడికి అహంభావన పోయిందనుకోండి వాడు దేవుడు అయిపోతాడు. అట్లా దేవుడు ఒక అహంభావం వచ్చిందనుకోండి వాడు జీవుడు మనలాగా అయిపోతాడు. మీరు ఏమని అడుగుతున్నాడంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకోమంటారా, కళ్ళు తెరచి ఉంచమంటారా అని అడుగుతున్నాడు. కళ్ళు మూసుకోవటం, కళ్ళు తెరిచి ఉండటం ముఖ్యం కాదు అయ్యా, అది ముఖ్యం కాదు. నువ్వు మాట వేసుకున్నప్పుడు కళ్ళు మూసేసుకున్నా కళ్ళు తెరిచేసుకున్నా చేసే పని అది చేస్తుంది. నువ్వు మాట వేసుకుంటావు, ఒకసారి కళ్ళు మూసుకున్నా మాట వేసుకోవచ్చు, కళ్ళు తెరిచినా మాట వేసుకోవచ్చు, అది చేసే పని అది చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకున్నావా కళ్ళు తెరుచుకున్నావా అది ముఖ్యం కాదు, నీ మనస్సు అసలు లోపలికి వెళ్ళటం లేదో చూసుకో, అది ముఖ్యం. మందు వేసుకునేవాడు నేను కళ్ళు మూసి చేసుకున్నానా కళ్ళు తెరిచి చేసుకున్నాను అది అడుగుతుంది, వాడు కావాల్సింది ఆ రోగం తగ్గుతుంది లేదో చూసుకుంటాడు. అదేవిధంగా కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరుచుకోవడం ముఖ్యం కాదు, నీ మనస్సు లోపలికి వెళతాను, దానికి అంతర్దృష్టి కలుగుతుందా లేదా, దానికి చల్లదనం వస్తుందా లేదా. సత్యవస్తు ఎంత లోతుల్లో ఉందో అంత లోతుల్లో ఆ లోయల్లోకి ఈ మనస్సు ప్రయాణం చేస్తుందా లేదా. ఆ మనస్సు లోపలికి వెళ్లకుండా ఏ విషయాలు ఏ వాసన మీకు అడ్డొస్తున్నాయో చూసుకుని ఆ వాసనని, అదే భగవాన్ చెప్తారు, ఎవడో ఒక భక్తుని దగ్గరికి వెళ్ళాడనుకోండి, ఏదైనా అతను ఒక వాసన బాధపడతాననుకోండి, బాధపడితే ఏ వాసన అతను బాధపడతానో భగవాన్ చూస్తూ ఉంటాడు. అది భగవాన్ ఏం చేస్తాడంటే వాడితో మాట్లాడుతూ 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 వాడి వాసనని బయటికి లాగి అతన్ని కదిపి అతన్ని కుదిపి అతన్ని గుంజి ఆ వాసనని బయటికి లాగి దూరం చేస్తాడు వాడి గురువు. ఆ వాసనని గురువు నీకు బయటికి లాగడానికి పునర్జన్మ కూడా నీకు రాబోయే జన్మ కూడా వచ్చేస్తాడు. మీరు చనిపోయేటప్పుడు ఒక్క వాసన ఉంటే చాలు, అది కొన్ని లక్షల జన్మలకు దారి తీయచ్చు. కొండలో ఉన్న నీళ్ళని బయటకు వచ్చేదానికి 90 చిడ్డులు అక్కర్లేదు, ఒక చిడ్డు చాలు. అంటే నీ మనస్సు బాగుపడాలంటావా నువ్వు లోపలికెళ్ళు, నీ మనస్సు బయటికి వెళ్తే మటుకు చాలా దుమ్ము పోయేసుకొస్తుంది. చనిపోయే 90 సార్లు మీరు స్నానం చేయించి బయటకు వెళ్తే ఆ రోడ్డు మీద దుమ్ము అంతా పోయేసుకొస్తారు. నీ మనస్సు బయటికి వెళ్ళిందే అక్కడ లేని గొడవలన్నీ వేసుకొస్తున్నాయి, దుమ్మంతా వేసుకొస్తుంది. అలా కాకుండా నీ మనసు బయటకు వెళ్ళకుండా లోపలికి వెళ్తుంటే దానందరూ అనిగిపోతుంది, దానికి శుద్ధి అవుతుంది. ఏది మనస్సుకి లోపలికి వెళ్తే శుద్ధి అవుతుంది, మనసు బయటకు వస్తే అది మైలైపోతుంది. అది మీరు చూసుకోండి, మనసు బయటకు వెళ్ళిపోతాం అనుకోండి, శుభ్రంగా బాడి చేసుకొచ్చేస్తుంది. ఆ దారి కట్టుకోవడానికి 50 జన్మలు పట్టొచ్చు, 100 జన్మలు పట్టొచ్చు, 200 జన్మలు పట్టొచ్చు. నీ పిల్లవాడు బాడి చేసుకురావటం 10 నిమిషాలు బాడి చేసుకొచ్చేస్తాడు, అది కడగటం నీకు 2 గంటలు పట్టచ్చు. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, మా తపాల తోముతున్నామంటే తొందరగా మసాలు అవటం లేదా. అంటే రమణ మహర్షి గారు అన్నారు, 1 గంటతో 2 గంటలతో ఆ తపాల నేనేం చెబుతాను, ఎన్ని గంటలు తోముతే ఆ తెపాల అనుకున్న మర్చిపోతుందో అన్ని గంటలు తోము అని దానికి నేనేం చెప్తాను అంట. అంటే నీ వాసన ఎంత లోతుగా ఉందో, నీ వాసన ఎంత స్ట్రాంగ్గా ఉందో, బలహీనంగా ఉందో, అంత బలంగా నువ్వు సాధన చేస్తేనే కానీ అది బయటకు రావు. నీ తెపాలకు పట్టిన మురికి బాగా ఎక్కువన్నప్పుడు 5 నిమిషాలు తోముతుంది పోవడం, అసలైతే 1 గంట కూడా తోమబడుచు. దానికి నేను టైమే చెప్తాను. అంటే నువ్వు విషయాలు మనస్సు వెళ్ళినప్పుడు మరణం చేసుకుంటుంది, మనసు బాడి చేసుకుంటుంది. మనసు విషయాల మీదకి వెళ్లకుండా హృదయం వైపు తిరిగితే, భగవంతుడి వైపు తిరిగితే అది శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది. అంటే నువ్వు ప్రపంచంలోకి వచ్చావు, నీకు శరీరం వచ్చింది లేదా పొట్టం లేదు, దానికి సంబంధించిన పని అయితే నువ్వు చూసుకుంటూ నీ సత్యాన్వేషణ విడిచిపెట్టవు. ఇంకేదో నీ శరీరం మరణించడం ముందే నువ్వు సత్యాన్ని, నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు చేతిలో పట్టుకోలేవునప్పుడు నీకు పునర్జన్మ వచ్చేస్తుంది. అది చక్రం, నీ మరణించడం జన్మించడం చక్రం నుంచి నువ్వు బయటకు రాలేదు. ఏ మహాగురువు, ఏ మహాజ్ఞానం, ఏ అవతార పురుషుడు యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఏ మానవుడు బంధం నుంచి బయటకు రాలేడు. మీరు చదువు కూడా కష్టపడి చదువుకుంటే చదువు వస్తుంది, కానీ చదువుకోబట్టి చదువు రాదు. ఈ చదువుకే ఉంటేనో కష్టపడతా అంటే నీ మనస్సులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంత కష్టపడాలని నువ్వు ఆలోచించుకో. చదువు మట్టుకు ఊరికి వస్తుంది, కష్టపడితే వస్తుంది. కొంతమంది ఎంత ఇంటికాడ ఎంతో పని చేసుకుంటారు, నేను స్నానం చేసేది 5 నిమిషాలు అయింది అనిపిస్తుంది, ఏంటో మొక్కలు చూస్తే అంత కాంతిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. నేను అలా కొంతమంది చూశాను, వాళ్ళు మామూలుగా 5 గంటలు 6 గంటలు ఇంట్లో పని చేసుకున్నారనుకోండి, వీళ్ళు స్నానం చేసి ఒక 5 నిమిషాలు అయ్యి ఉంటుంది, ఆ ముఖం అంత కలకలలాడుతూ ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది. 6 గంటలు పని చేసినా నేను ఇప్పుడే స్నానం చేశారనిపిస్తుంది. మనం ఇంకా ఈ పని చేస్తున్నామనే భావం లేకుండా వాళ్ళు చేస్తారని చెప్పి టైర్ ఎవరు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు స్నానం చేసి బహుశా 5 నిమిషాలు అయిందనక అంత ప్రెషర్ ఉంటుంది. నిన్ను పని బంధించదు, ఈ పని నేను చేస్తున్నాను నా వల్ల అవుతుందనే తలంపు బంధిస్తుంది, భావన బంధిస్తుంది. ఆ భావన కూడా బాధలు వస్తాయి. కొంతమంది మీరు వేయించిన వంతిన పడిపోయినా ఆ వంతిని మీరే వేయించారని మోస్తా ఉంటాడు చచ్చిపోయేవరకు. అది ఎప్పుడు పడి పెట్టడం అయిపోయింది, పడిపోవడం కూడా అయిపోయింది. అది కష్టం అయిపోయింది ఉంచిన పడిపోవడం కూడా అయిపోయింది, కానీ ఆ ఉంచి నేనే బ్రిడ్జి నేనే వేయించానని చచ్చిపోయేవరకు మోస్తా ఉంటాడు. ఇవన్నీ ఏంటంటే చీకటి లోకాలకు వెళ్ళటానికి మనకు మార్గం కాదు. అంటే చీకటిలోకి వెళ్ళటానికి మనం ఎట్లు కట్టుకుంటున్నాం అని అర్థం. కొంతమంది నిజంగా మంచి చేసి నేను మంచి చేశామని చెప్తారు, వాళ్ళ విషయంలో కొంత పర్వాలేదు. కొందరు ఎవరో చేసిన మంచి వరకు నేను చేశామని మీకు తెలియదేమో అంటారు. ఇది ఒక విద్రోహం. అది చేయడం ఎవరో చేస్తాను, అది ఎవరో చేసిన మంచి వరకు నేనే చేశానంటారు. దేవతలంటే మనకు నిరుగురిచ్చేవాడు దేవతలు. మనల్ని చీకట్లో పడేసేవాడు రాక్షసుడు, మనల్ని వెలుతురులోకి తీసుకువెళ్ళేవాడు దేవతలు. మనమే దేవతలు, మనమే రాక్షసుడు. మిమ్మల్ని ఎవరైనా విడుపులోకి తీసుకెళ్ళడానికి సహాయం చేశారనుకోండి వాళ్ళు దేవతలు. మిమ్మల్ని చీకటిలోకి తీసుకెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి వాళ్ళు రాక్షసు. దేవతలు అంటే వెలుగు, రాక్షసులు అంటే చీకటి, కటి ఇక చీకటి. రమణ మనిషి గారు అన్నారు, పూర్ణ చీకటి అయితే అయిందిలే, చీకటి ఉంటే మనకి నీటి ప్రమాదం ఏంటి, నీ చేతిలో ఎప్పుడు బ్యాటరీ లైట్ ఉండి పెట్టుకోవాలన్నారు. నీ చేతిలో టార్చ్ లైట్ ఉండి పెట్టుకో, చీకటిగా ఉంటే నష్టం అంటే టార్చ్ లైట్ వేసుకుని మంచి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నీ గంగానికి వెళ్ళిపోవచ్చు. ఆ చీకటి నిన్నేం చేస్తుంది నీ చేతిలో టార్చ్ లైట్ ఉంటేనే. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది ఖరీదుగా అయినప్పటికీ, పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ నీ బుద్ధిని సరిగ్గా ఉంచుకుంటే ఎవడో నేను చేసేది ఏమి లేదా. నీ బుద్ధిని పాటు చేసుకోకు. నీ బుద్ధి సరిగ్గా ఉంటే, నీ బుద్ధి నిదానంగా ఉంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఒకటే, నీకు ప్రతికూలంగా ఉండవటే అనుకూలంగా ఉన్నావు ఒకటే. వీళ్ళందరూ సమానమేనా, ఏది గాయత్రి శివుడు విష్ణువు వీళ్ళందరూ సమానమేనా, ఇందులో ఏమైనా ఎత్తు దగ్గరలు ఉన్నాయా? అంటే వీళ్ళందరూ ఒకే ఊరు నుంచి వచ్చారన్న సంగతి ఈ ప్రశ్న చేసేవాడికి తెలియదు. ఈ శివుడు విష్ణువు గాయత్రి ఒకే వస్తువుల నుంచి వచ్చారు అది ప్రశ్న చేసేవాడికి తెలియదు. కావడం ఉన్న శక్తి అందరిలోనే సమానంగానే ఉంది, ఒకడు ఎక్కువగా లేదు, ఒకడు తక్కువగా లేదు. విష్ణువులో శక్తి ఎక్కువ లేదు, శివుల్లో తక్కువ లేదు. నీ మనస్సుకి ఏ దేవుడి మీద, ఏ దేవతా పురుషుడి మీద నీకు ప్రీతుందో ఆ దేవతా పురుషుడి మీద నీ మనస్సు నిలబెట్టుకో, ఆ రూపాన్ని ధ్యానం చేసుకో, ఆ నామాన్ని స్మరించుకో. అంతేగా వారెక్కువగా వీరు తక్కువ అనే సమస్య కదా, అందరూ సమానమే ఆ దేవతలందరూ. వీరు ఎవరైతే ఇష్టమో వారి మీద నీ మనస్సు నిలబెట్టుకుని నువ్వు ధ్యానం చేసుకో, స్మరించుకో, జపించుకో, తరించు. నాకు శివుణ్ణి చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, విష్ణువుని చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది, గాయత్రి జపం చేసుకుంటే తెలివి చేతలు పెరుగుతాయి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే బతకగలం, కానీ తెలివి చేతలు లేకపోతే బతకలేదు. ఆ గాయత్రి మంత్రం తెలివిని పెంచుతుంది. ఈ గాయత్రి మంత్రం చేసుకోవడం మంచిది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాకు నమస్కారం పెట్టాలని అనిపించదు. శివుడికి నమస్కారం పెడుతున్నాం, విష్ణువుకి నమస్కారం పెడుతున్నాం, దేవికి నమస్కారం పెడుతున్నాం, కుమారస్వామికి నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించడం లేదంటే ఇష్టం లేక కాదు, మనలో మనం ఏం నమస్కారాలు పెట్టుకుంటాం. మీరు అప్పుడు తగ్గించుకుంటూ ఉంటాను, ఏం కుమారస్వామి దగ్గర వెళ్ళినప్పుడు మనకి ఏం చేయాలని అనిపించింది అంటారు. అంటే కుమారస్వామి అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఆయన పట్ల నాకు ఉన్న మాధుర్యం. కుమారస్వామికి బుగుడు అని పేరు. బుగుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు బుగ్గులో ఎలాకుండా ఉన్నవాడు బుగుడు. అది ఏ గుహ తొండగుహ కాదు, హృదయ గుహ. ఆ హృదయ గుహలో మన మూడు అవస్థలు, కానీ నిద్రావస్థలు, స్వప్నావస్థలు, జాగ్రత్త అవస్థలు, ఈ అవస్థలతో సంబంధం లేకుండా సదా ఎప్పుడు ఉన్నవాడు, లోపల ఉన్నవాడు బుగుడు. వాడే ముహేషుడు, ముహేషుడు అంటే గుహములు ఉన్న ఈశ్వరుడు, వాడే కుమారస్వామి. అంటే మీకు ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత మీద ధ్యానం చేసుకోవాలని, మీరు ఎక్కువ వాళ్ళు తప్పని భావం ఏం పెట్టుకో, మీ ఇష్టాన్ని ఎక్కువ చూసుకో. ఏ దేవుని స్మరించుకుంటాందో, నీకు ప్రేమ కలుగుతుందో ఆ దేవుణ్ణి స్మరించుకో. ఇష్టాలు అయిష్టాలు ఆ దేవుడు ఈ దేవుడు తక్కువ అనేటువంటి భేద బుద్ధిలో నువ్వు వెళ్ళదు. ఇంకే భేద బుద్ధే మనకు సంతానం తీసుకొస్తుంది. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు గౌరవం గౌరవించాలని అనుకున్న అనుకోండి, ఉంటుంది మీ కోడలు ఎవరు మిమ్మల్ని గౌరవించడం లేదు అనుకున్నారు, మీ అత్తగారు మిమ్మల్ని గౌరవించడం లేదు అనుకోండి, మీ బాన్నగారు మిమ్మల్ని గౌరవం అనుకున్న మాట వస్తుంది, మీరు ఏం కన్నారు పడకండి. అది ఎక్కువ గౌరవించారు మీద మనకు మోహం కలుగుతుంది, అది గౌరవించబోతుంది బతికే కూడా జీవుడు అనుకోవచ్చు. మీరు ఎవరో గౌరవించడం కానీ మీరు బాధపడకండి, వాళ్ళు గౌరవించడానికి మాత్రం కూడా మీకేం మోక్షం రాదు. జయముడు మోక్షం వస్తుంది కానీ ఈ అహంకారాన్ని నెచ్చిమే చేసుకుని ఆనందభావాన్ని నెచ్చిమే చేసుకుని తిరిగి వాళ్ళు మనం గౌరవించిన మోక్షం రాదు, ఆరోపణ చేసిన మీకు మోక్షం రాదు. ఇవన్నీ ప్రకృతి గొడవలు ఏ మోక్షం కాదు కానీ అయ్యి మీరు ఎవరైనా గౌరవించకపోతే మీకు బాధ తప్పింది అనుకున్న దానివల్ల నేను గౌరవిస్తానుకున్న అర్థమా మీ మనసులో కాదు జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు గౌరవించడంలో నీకు వెంటనే మర్చిపోవచ్చు, మన సాధన ఉపయోగపడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. మరి గౌరవిస్తానంటే వాళ్ళ మీద మనకి నమ్మకం వచ్చేస్తుంది. నీకు ఉపయోగపడిన సంకల్పాలు, నీకు ఉపయోగపడిన కోరికలు, నీకు ఉపయోగపడిన తలంపులు వస్తాయంటే వాటిని డిసిజన్ చేయకు, వాటి మొదట్లో నీటి పోయి వాటి వాటి వరకు పట్టించుకోకు, పట్టించుకోకుండా మార్చిపోతాయి, మార్చిపోయి కొంత కారణంగా చిరిగిపోతాయి. వాటి రోడ్డు మీద అనేక మంది ఆ రోడ్డు మీద ఎంతగానో నడిచింది మనకెందుకు, మన పనిగా మనం ఇక్కడ చూసుకోవాలి కానీ అదే నీ మనసులో ఎన్ని గొడవలు ఉంటే నీకెందుకు నువ్వు అక్కడ భగవంతుని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అంటే నీ ధ్యానం చేసేప్పుడు నీకు అక్కడ లేని తలంపులు కూడా నీకు ఉసురుకుని 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 మేడాలు వచ్చినట్టు ఉసురుకుని నీ మీదకి వస్తూ ఉంటాయి. ఏ వాసన అయితే నేను బాధ పెడతాందో, ఏ వాసన అయితే నేను పీడిస్తాందో, ఏ వాసన అయితే నీకు వాదాన్ని కలగజేస్తాందో, నీ ధ్యానం లోచిటి పెరిగితే నిమ్మది జ్ఞానశక్తి ఆ వాసనని పట్టుకుని దాన్ని లాగి గుంజి మట్టి చేసి ధ్యానం కల్పించి విడిచిపెట్టు. అంటే ధ్యానం అంటే ఏంటో చెప్పమంటావా? నీకు ఏ వస్తువు అయితే ఇష్టము ఆ యాక వస్తువు మీద నువ్వు మనసు నిలబెట్టించు. నీకు ఏ వస్తువు అయితే ఇష్టమో ఆ వస్తువునే నువ్వు నిరంతరము మనసు దగ్గర చింతిస్తుంటే అది ధ్యానం. అప్పుడు ఏమవుతుంది, నీకు అవసరమైన తలంపులన్నీ పోతాయి. అంటే ధ్యానం అంటే ఒకే వస్తువు మీద మనసును నిలబెట్టి ఉంచటాన్ని ధ్యానము అని అంటారు. అంటే నీకు శాంతి కావాలంటే నీకు బజార్లో దొరకదవయ్యా, మీ చుట్టాల ఇంటి కాడ, మీ స్నేహితుల ఇంటి కాడ నీకు శాంతి దొరకదు, బజార్లో దొరకదు, తారపుడు బజార్లోనే నరసాపురం బజార్లో నీకు శాంతి దొరకదవయ్యా, అలా శాంతి దొరకదు. అది నువ్వు ధ్యానం చేయటం వల్ల నీ మెదడుకు పనిచెప్పి విచారణ చేయటం వల్ల ఈశ్వరుడికి శరణాగతి పొందటం వల్ల ఒక మహాగురువుని కానీ, ఒక మహాజ్ఞానిని కానీ, ఒక అవతార పురుషుడు కానీ, ఒక మేనిఫెస్టెడ్ గాండను కానీ నిరంతరము స్మరించటం వల్ల, లేదా భగవంతుడు చెప్పిన మాటలని, గురువు చెప్పిన మాటలు నిరంతరము ధ్యానము చేయటం వల్ల అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. బజార్లో కొనుక్కుంటే శాంతి దొరికితే ధనవంతులంగా ఈ బయటకు బజార్ వెళ్ళి శాంతిని కొనేసుకుంటారు. ఆ శాంతి నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు ధ్యానం చేయటం వల్ల, జపం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల, అరుణగిరిని నిరంతరం ధ్యానము చేయటం వల్ల. ఇందాక ఎంత మీటింగ్కి వచ్చిందండి, ఎవరు అడిగారు నన్ను, ఏదో జపం చేస్తున్నావు అంటే ధ్యానం చేస్తున్నావు, ఏం అభివృద్ధి కనిపించటం లేదు, వైరాగ్యం ఉంటే కదా అసలు అభివృద్ధి కనిపించటం. ఎంతో కొంత వైరాగ్యం అంటే మీరు చేసిన జపానికి, మీరు చేసిన ధ్యానానికి పరిచయం కనిపిస్తుంది. వైరాగ్యం అసలు మీకు లేదనుకోండి, జప ధ్యానం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఆ చూసేవాళ్ళు మట్టి మీరు బాగా ధ్యానాలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, చూసేవాళ్ళు అనుకుంటారని అసలు సున్న. కొంతమంది మీరు ఇక్కడ భక్తున్నారు అయితే కానీ ఇతరులు యొక్క భక్తున్నారని అనుకోవాలని ఇక్కడ భక్తిగా ఉంటారు. అంటే మన మనస్సు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మనం ఎంత నిర్మలంగా ఉన్నాం, ఎంత నిశ్చలంగా ఉన్నాం, అది బలవంతం చూస్తాడు. కానీ బుద్ధి నిశ్చలంగా ఉన్నట్టు నటిస్తాం అనుకోండి, దానివల్ల భగవంతుడు మోసపోవడం, మనకు మార్పులు ఇవ్వడం, మనకు మోక్షాలు. నాకు బుద్ధి నిశ్చలంగా రాకపోతే, నాకు నిశ్చలంగా ఉన్న బుద్ధి అంటే దేవుడితో చెప్పి నన్ను వేయడంత అమాయకుడేం కాదని అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు నేను 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 నేననే తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు యొక్క మూలాన్ని పట్టుకుంటేనే కానీ నీకు మనసు పూర్తిగా అనగదు. ఒకవేళ అడిగిన అది కాలదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను అనేది ఒక తలంపు ఉంది. మీరు ధ్యానం చేసి వెళ్ళండి, విచారణ మార్గంలోకి వెళ్ళండి, దాని మూలాన్ని మీరు పట్టుకోవాలి. ఏ మూలాన్ని పట్టుకోవాలి? ఆ నేను తలంపు యొక్క మూలాన్ని మీరు పట్టుకోవాలి. ఆ మూలం ఎక్కడంటే మీ హృదయంలో ఉంది. హృదయానికే మనకు పేరు భగవంతుడని, హృదయానికే మనకు పేరు చైతన్యమని, హృదయానికే మనకు పేరు శాంతి అని, హృదయానికి మరొక పేరు అమరతత్వం. కొంతమంది అంటా ఉంటారు, ఈ కబుర్లకి నీ కాకరకాయలకి ఏంటిలేండి, నీ కూర్చోటాలకి నీ చోటాలకి ఏంటిలేండి, అసలు నీకు తత్వం తెలుసా అంటారు. అంటే ఏంటి, ఆ బ్రహ్మము దుర్వేదన సంగతి నీకు తెలుసా? నీ కబుర్లు ఈ కాకరకాయలతో ఏం ప్రయోజనం లేదు, నీకు తత్వము తెలుసా? తత్వం అంటే అది తొమ్మంటే నీవు అసి అయి ఉన్నావు. ఏ నిన్ను వై ఉన్నావో ఆ వస్తువు నీకు తెలుసు అని చెప్తే ముందు నీ గమనం చేతనైతే అది వదిలేసి ఎల్లమ్మ పుల్లమ్మ గొడవలు అని చెప్తా ఉంటే మీరు అసలు ఆ వస్తువు నీకు ఏమైనా తెలుసారు, ఆ తత్వం తెలుసారు. తత్వం తెలిస్తే కదా నీకు మోక్షం వచ్చింది. నువ్వు ఎవరో నేను తెలియనప్పుడు నీకు మోక్షం ఏంటి, నీకు శాంతి ఏంటి, నీకు పరలోకం ఏంటి? మీరు 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీరు ఎవరో నీకు తెలియదు అనుకోండి, మీకు మోక్షమా? అంటే నేను అనే తలంపు నీకుంది, నేను అనే తలంపు నీకుంది. అన్ని తలంపులు ఉన్నాయి, నేననే తలంపు కూడా ఉంది. అన్ని తలంపులు నేను అనే తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. నిజమైన నేను అసలు మూడలో ఒక రాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మన హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. రాత్రి కానీ పగల కానీ జాగ్రత్త అవస్థలో కానీ ఇంకెక్కడే అసలు ఈ బుర్రలోకి రాదు. దాని పనిలో ఈ బుర్రతో ఇది అబద్ధమైన నేనే. ఈ ఉదయంలోంచి ఏమో పగలేమో ఈ ఇంజనీర్ తలకాయలోకి వస్తుంది, మరి రాత్రి ఏమో ఈ తలకాయలో ఉన్న అబద్ధమైన నేను నిజమైన నేను దగ్గరికి వెళ్ళి కానీ చెప్పి కూర్చుంటాను. నిజమైన నేను హృదయంలోంచి కదలకు, దాని కదలవచ్చే పని లేదు. అటు తిరిగినా ఇటు తిరిగినా ఇటు తిరిగినా అటు తిరిగినా స్వర్గలోకంలోకి వెళ్ళినా నరకలోకంలోకి వెళ్ళినా ఈ లోకంలో బాధలు పడ్డా ఇవన్నీ ఈ నిజగడికి, ఈ అబద్ధమైన నేనికే, ఈ నిజాన్ని నేనికి. వీడే తలకాయలోంచి హృదయంలోకి, హృదయంలోంచి తలకాయలోకి తిరుగుతూ ఉంటాడు. నిజమైన నేను కదా ప్రయాణమే చేయగల, హృదయంలోంచి కదలడు మెదలడు వాడు. ఇంకా వాడు బయటకు రావాలి అనుకుంటూ ఏం చేసిన అంతటా వాడే ఉంటాడు. అంతా కాలేదు సమస్య చేసినప్పుడు ఇంకా బయట ఏమిటి లోపలే ఉంది. అంతా కానే అన్న సరి చేసినప్పుడు లోపల లేదు బయట లేదు. ఇది ఈ అబద్ధమే లేనికే, ఈ నిత్యాన్ని ఎనికే, ఈ కృత్రిమ లేనికే, లోపల బయట, బయట లోపల. నిజమైన లేనికే లోపల లేదు బయట లేదు. ఉన్నదని ఉంటే అది ఉంటే కాదు, అది అంతటా ఉంది. నిజమైన లేని మనం ఆశ్రయిస్తే ఈ అబద్ధం లేనే దానంతో కానీ నశించిపోతుంది. పాత పట్ల చెందిపోయినట్టు అంటే నువ్వు అభ్యాసం చేసి ఏమనే తలంపు యొక్క మొదట్లోకి వెళ్ళు. అనే తలంపు యొక్క మొదట్లోకి వెళ్ళవయ్యా, నేను అనే తలంపు యొక్క మూలంలోకి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి. అంటే నువ్వు ఈ జన్మలో ఒకవేళ వాయిదా వేసుకున్నా, రాబోయే జన్మలైనా రాబోయే జన్మలైనా నేను అనే తలంపు ఆ జీవుడి యొక్క పుట్టుక స్థానం అనేటువంటి హృదయంలోకి నువ్వు వెళ్ళవలసిందే. జీవుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో ఆ ఉదయించిన ప్లేస్ జీవుడు చూస్తేనే కానీ జీవుడు నశించడు. అది తాత్కాలికంగా నువ్వు వాయిదా వేసుకున్నప్పటికీ ఈ అబద్ధమైన దేవుడు ఉదయం కూడా ఉంచుతేనే కానీ నువ్వు నశించు. అంటే దుఃఖం అంతా ఎక్కడ ఉందంటే ఈ నిజానీయంలో ఉంది, ఈ దేహగతమైన దేనిలో ఉంది. ఎప్పుడైతే దుఃఖానికి కారణమే దేహగతమైన నేను నశించిందో అప్పుడు నీకు లోపల దుఃఖం నశిస్తుంది. దుఃఖమంతా దేహగతమైన నేను చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఆ దేహగతమైన నేను నశించిన మరుక్షణంలో నీకు ఆత్మ బుద్ధి కలుగుతుంది, ఆత్మప్రకాశం తెలుస్తుంది. అంతటా ఉద్యమన సంగతి నీకు తెలుస్తుంది. వేరు బుద్ధి నశిస్తుంది, వేద బుద్ధి నశిస్తుంది, జీవభావం నశిస్తుంది, బ్రహ్మభావన కలుగుతుంది. అంటే అబద్ధమైన దేనికి పరిమితులు ఉన్నాయి, సత్యమైన దేనికి హద్దులు లేవు, పరిమితులు లేవు. అంతా తాను అంటే ఇప్పుడు నేను చిన్నోడిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉందనుకోండి, నరశాసనంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉందనుకోండి, ఇదంతా అబద్ధమైన దేని యొక్క విలాసం. ఇంకా అసత్యమైన కేరియర్లే కల్పించం. అంచేత నువ్వు లోక విచారణ చేస్తుంటే ఎప్పుడు లోకంలో పడి ఉంటావు. ఇలా చావటం పుట్టటం పుట్టటం చావటం చావటం పుట్టటం ఇంకో పని ఇదే పని. ఎవరికి లోక విచారణ చేసేవాళ్ళకి ఇంకో పని లేదు. సరే చావటం పుట్టడం పుట్టడం చావటం ప్రతి జామలోనే స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు, బంధువులు ఉంటారు. లోక విచారణ చేస్తే ఈ చావటం పుట్టటం అనే చక్రంలో వచ్చి నువ్వు బయటకు రాలేవు. ఏ వస్తువుకైతే చావలేదు, ఏ వస్తువైతే సర్వకాల సర్వవస్తువులో తనంతో తానుగా ఉంటుందో ఆ వస్తువుని కనుక నువ్వు ధ్యానం చేస్తే, ఆ వస్తువుని కనుక విచారణ చేస్తే అదే నువ్వు అవుతావు. దాని తాలూకు సుఖం శాంతి ఆనందం నువ్వు పొందుతావు. అప్పుడు నీ దేహం ఉన్నా ఒకటే, నీ లేకపోయినా ఒకటే, లోకం మన కళ్ళ కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే. సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి విచారణ మార్గం మంచిది. నీకు కనుక సూక్ష్మ బుద్ధి లేకపోతే భక్తి మార్గంలో ప్రయాణం చేసుకోండి. నీకు ఎవరికైనా ధ్యానం చేసే ధ్యానం అంటే కొంతమంది ఇష్టపడతారు, అది ఇష్టమైతే ఆ మార్గంలో మీరు తరించారు. ధ్యాన మార్గమైనా విచారణ మార్గమైనా జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఈ దేహగతమైన నేలలోంచి మనోగతమైన నేలలోంచి ఈనాటికైనా ముందు నాటికైనా విడుదల పొందాలి, అదే నీ గమ్యం. లోక విచారణ చేస్తంటే ఆ రోజు గారు లోకానికి దగ్గర అయిపోతావు, ఆత్మ విచారణ చేస్తంటే ఆ రోజు ఆ రోజు నువ్వు ఆత్మ అయిపోతావు. ఆత్మన్యేవాత్మన అర్జున జహాతి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ సార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన. నీ ఆత్మ యొక్క ఆత్మవైపు ప్రయాణం చేసే మనస్సుతో ఆత్మలో ఉన్న శాంతిని, ఆత్మలో ఉన్న ఆనందాన్ని, ఆత్మలో ఉన్న సుఖాన్ని జొరుకు అర్జున. అప్పుడు నువ్వు ఏమైపోయావు? నువ్వు మోక్షం పొందడానికి శరీరం మరణించే వరకు నువ్వు ఉండక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు, స్థితప్రజ్ఞుడు అయిపోతావు, గుణాతీతుడు అయిపోతావు. ఇప్పుడే ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఆత్మజ్ఞావాత్మన తొష్ట అక్కడ తొష్టేశ కూర్చో. ఎక్కడ టెస్ట్ చేసుకోవాలంటే నువ్వు ఆత్మవైపుకు మరణించిన మనసుతో వెళ్ళి నువ్వు ఆత్మలో ఉండి అక్కడ టెస్ట్ వేసుకుంటే, అక్కడ నువ్వు స్థిరంగా ఉంటే నీకు కావలసిన సంతోషం, నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన ఆనందం వస్తువులతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా ఆనంద ప్రవాహంలో ఒకటే ఆనందము, ఒకటే ఆనందము, ఒకటే ప్రవాహము, ఒకటే ప్రవాహము, ఆనంద ప్రవాహములో నువ్వు కొట్టుకుపోతావు అర్జున. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఇంత భగవంతుడి ఇంత వివరంగా మీకు ప్రజలు చేస్తుంటే ఏంటి చెప్పండి చెప్పండి అంటే ఏంటి ఏమి చెప్పమంటారు? ఎక్కడ అస్పష్టత లేకుండా స్పష్టంగా భగవంతుడు ఇంత వివరంగా చెబుతుంటే ఇంకా మనం చెప్పండి చెప్పండి అంటే ఏంటి చెప్పి? ఆత్మనేవాత్మన తుష్ట ఆత్మలో ఉన్న సంతృప్తి నీకు దొరికిందనుకో, బయట విషయాల్లోంచి సంతృప్తి కోరాలని నీ మనస్సు అసలు అనుకో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందంటే, నేను మనం కండవి వెళ్ళినప్పుడు వరాలరాజు గారు అన్నారు మనం పుస్తకం ఎదురు పంచిపెడదామని అన్నారు. మామూలుగా పుస్తకాలు అంటే లేని పుస్తకాలు వద్దన్నారు. నేను అనుకోకుండా ఇదే వద్దని మనకు తెలియకుండా ఎవరో తీసుకొచ్చి పుస్తకాలు పండుగ చేస్తున్నారు. ఇది భగవంతుడి సంకల్పం, ఇదే భగవంతుడి అనుగ్రహం. భగవంతుడు అంటే రాఘవమ్మ గారి యొక్క వైభవం ఇది. ఆవిడ ఒంటి మీద ఉంది కాబట్టి ఇదంతా జరుగుతాం. ఈ పుస్తకాలు నేషనల్ పండుగ చేసినారని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి మీ అందరి ఎదురుకుండా సమక్షంలో ఆ మొదటి ప్రతి నాకు ఇచ్చేవరకు నాకు తెలియదు. మామూలు ఏడాలాపంగా అన్నారు పుస్తకాలు కొనేవాళ్ళు పంచిపెడు పుస్తకాలు వద్దు ఏమి వద్దన్నాను. సరిగ్గా పుస్తకాలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మన తెలివితేటలేమని మన సంకల్పం ఏమైంది? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
సంబంధు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచలమంచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల.